మొట్టమొదట ప్రతి భిక్షువు తన తల్లి వద్దనే భిక్ష స్వీకరించాలనేది భిక్షుక ధర్మం. అందువల్ల సాయి తల్లి వంటి బాయిజాబా ఇంటికి మొదటగా వెళ్లి భిక్షను అందుకునేవారు. తల్లి దగ్గరే భిక్ష స్వీకరించాలన్న మర్మం. ఏ బిచ్చగాడైనా ఖాళీ జోలితో వెళితే దాతల సిరి సంపదలన్నీ హరించుకుపోతాయన్న ఓ విశ్వాసం. సర్వజగత్కారకుడైన సాయి ఏమిటి? సాధారణ మానవుని వలె అందున బిచ్చగాడి వలె భిక్షను అర్థించడమేమిటి? ఏ ఆయన వండుకోలేరా? ఆజన్మ బ్రహ్మచారి అయినంత మాత్రాన్ని ఇలా బిచ్చమెత్తుకోవాలా? అసలు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఆయనకు ఆహారం అవసరం ఏమిటి అనే సందేహాలు చాలామందికి రావచ్చు. అది సహజం కూడా. కాని సాయి భిక్షాటానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది ప్రజల్లో దయాగుణం పెంచడమే. ఇవాళ నువ్వు ఇచ్చిందే రేపు ఇంతకు ఇంతై నీ చేతికి చేరుతుంది అని చెప్పారు సాయి. రెండో కారణం, సన్యాసులు యోగులు భిక్ష యాచించడంలో తప్పు లేదు. ఎందుకంటే భిక్షా దాన గ్రహణాల వల్ల గృహస్థులు యోగుల మధ్య పరస్పర సంబంధం ఏర్పడుతుంది. గృహస్థు వారికి పెట్టే పట్టడన్నానికి ప్రతిఫలంగా జీవిత పరమార్థాన్ని ఆ యోగి గృహస్థుకు తెలియజేసి సన్మార్గాన నడుపుతాడు. మోక్షం అనే అమూల్య భిక్షను ప్రసాదిస్తాడు. మూడో కారణం, ప్రతి గృహస్థు ప్రతిరోజు దంచుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, పొయ్యి అంటించుట అనే ఐదు రకాల పాపకర్మలు అంటే పంచసోనాలు తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. మానవ జన్మే పాపాలతో నిండి ఉన్నది. అందుకే మనం దైవం దగ్గర పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ అని చెప్పుకుని రక్షణ కోరుతూ ఉంటాం. పాప పంకిలాన్ని గంగాజలం స్వీకరించినట్టే గృహస్థు చేసే ఐదు పాపాలని సాయి వంటి సద్గురులు భిక్ష రూపంలో స్వీకరించి పాపాలను ప్రక్షాళన చేస్తారు. అందుకే సాయి భిక్షాటం చేసేవారు. అంతేకాని ఆయనకి లేక కాదు, అవసరం అయ్యే కాదు. ఇక భగవత్ స్వరూపుడైన బాబాకి ఆహారం అవసరమా అనే విషయానికి వద్దాం. సాక్షాత్తు భగవంతుడైన మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని కార్యాలు కర్మలు నిర్వర్తించక తప్పదు. లోకరీతి కోసమే సాయి భిక్షను యాచించారు. ప్రియ శ్రోతలకు శ్రీ సాయిబాబా వారి భిక్షాటనలోని అంతరార్థం ఇప్పుడు బోధపడిందనుకుంటాను. బాబా అంతటి మహనీయునికి భిక్షాటన సమయంలో తగినంత ఆదరణ లభించిన సంఘటన ఒకటి జరిగింది. ఒకరోజు బాబా ఓ ధనికురాలు ఇంటి ముందు నిల్చుని, అక్క ఒక్క రొట్టె పెట్టవు అన్నారు అర్థిస్తూ. లోపల నుంచి, ఇంకా వంట కాలేదయ్యా, పోపో అన్న సమాధానం వచ్చింది. నిజానికి ఆమె మామూలు రోజుల కంటే ఎక్కువ వంటకాలే చేసింది, ముందే చేసింది. హనుమంతుడు ముందా కుప్పిగంతులు, సాయి ముందా ఆవిడ అసత్యాన్ని. సత్యస్వరూపుడైన సాయి ఆమెతో, అక్క వంట చేసుకుని ఎందుకు అబద్ధమాడతావక్క? నీ ఇంట్లో ఇవాళ ఈ కూరలు ఈ పచ్చళ్ళు ఇన్ని రొట్టెలు చేసుకున్నావా లేదా? అందులో ఒక్క రొట్టె నాకు వేయలేవా అక్క అనగానే ఆమె సాయి సామాన్య మానవుడు కాడని గ్రహించి, ఆయన శక్తిని గ్రహించి భిక్ష తెచ్చివేసింది. క్రమక్రమంగా సాయి ఔన్నత్యాన్ని గ్రహించిన షిరిడీ ప్రజలు ఆనాడు రేపల్లెలో కృష్ణుడు రాకకై ఎదురు చూసే గోపికల వలె, సాయి ఎప్పుడొస్తారా, మా ఇంట్లో భిక్ష ఎప్పుడు స్వీకరిస్తారా అని గుమ్మ మధ్య పళ్లేరాలతో కాచుకుని ఉండడం మొదలుపెట్టి ఆయనకు భిక్ష వేశాక మిగిలిన ఆహారాన్ని బాబా ప్రసాదంగా స్వీకరించే స్థితికి వచ్చారు. అందుకే సాయి షిరిడిని తన స్థిరస్థావరంగా ఎన్నుకున్నారు. అంతకుముందు కొన్ని గంటల కొద్దీ తిరిగిన నిండిన జోలి కేవలం కొన్ని నిమిషాల్లోనే నిండిపోయేది. ఘన పదార్థాలైన అన్నం, రొట్టెలు, కూరలు, పచ్చళ్లు ఇలాంటివి జోలులో వేయించుకుని, ద్రవ పదార్థాలైన పులుసు చారు వంటివి తంబురేలు డొక్కులో పోయించుకుని నేరుగా మసీదుకు వచ్చి అక్కడ ఉండే పెద్ద తొట్టిలో వాటినన్నింటినీ పోసేవారు బాబా. ఆ తెచ్చిన వాటిలో 10 రొట్టెల దాకా మసీదును శుభ్రపరిచే పని మనిషి తీసుకుపోయేది. మిగిలిన పదార్థాలు కుక్కలు, పిల్లులు, పక్షులు వచ్చి తింటూ ఉండేవి. అవి అలా తింటున్నా బాబా వాటిని ఏమీ అనేవారు కారు. పైగా ఆకలితో అవి తింటూ ఉంటే ఎంతో ఆనందంతో తదేకంగా వాటిని చూస్తూ ఉండేవారు. ఆ జంతువులు వాటి క్షుద్బాధను తీర్చుకుని వెళ్ళాక ఏమైనా పదార్థాలు మిగిలి ఉంటే వాటినన్నింటినీ ఒక ముద్దగా పిసిగి కలిపి దాన్ని ఆపగా తినేవారు బాబా. సర్వసంగ పరిత్యాగులైన సాయిబాబాకి ఆహార పదార్థాల యొక్క రంగు, రుచి, వాసనలతో ఏమాత్రం సంబంధం లేదు. సర్వప్రాణికోటుల ఆకలి కూడా నాదేనని ప్రకటించిన బాబా ఉసిరికాయంత ఆహారంతోనైనా సంతృప్తి చెందేవారు. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపునిగా వర్ణిస్తున్నట్టు తైత్రేయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఆ బ్రహ్మమే అన్ని జీవులకు ప్రాణాధారంగా ఉన్నాడు. ఈగ, చీమ, కుక్క పిల్ల ఒకటేమిటి, సమస్త జీవరాశిలోనూ నేనే ఉన్నానని, వాటికి పెట్టిన ఆహారం తనకు పెట్టినట్టేనని, వాటి కడుపు నిండితే తనకు నిండినట్టేనని బాబా సెలవిచ్చారు.
గురు క్షేమలు నేనే ఇరుగుము ఈ దృశ్య జగతినెల్లడనేనే
ఇదే విషయం భగవద్గీతలో ఇలా చెప్పబడింది. ఒకసారి బాలగణపతి శింపి అనే భక్తుడు మలేరియా వ్యాధితో బాధపడుతూ సాయి వద్దకు రాగా ఆయన, దానికి వైద్యం ఎందుకు శింపి? లక్ష్మీదేవి గుడి దగ్గర ఓ నల్ల కుక్క ఉంటుంది, దానికి పెరుగు అన్నం పెట్టు, నీ జబ్బు తగ్గుతుంది అన్నారు. శింపి అలాగే చేశాడు, అతని జ్వరం తగ్గింది. ఒకరోజు తక్కడ అనే తన భార్య మధ్యాహ్నం భోజనం వేళ ఇంటి ముందు మరుగుతున్న కుక్కకు ఒక రొట్టుముక్క విసిరింది. ఆ కుక్క ఆ రొట్టుముక్కను ఎంతో మక్కువతో తిన్నది. సాయంత్రం ఆమె బాబా వద్దకు పోగా, అమ్మా నా ఆకలి తీరేట్టు పీకల దాకా అన్నం పెట్టావు తల్లి అన్నారు బాబా. ఆ మాటలు ఆమెకు అర్థం కాలేదు. నేనా మీక భోజనం పెట్టానా అంది అయోమయంగా. అదేనమ్మా, నీ భోజనానికి ముందు ఆకలితో ఉన్న ఏ కుక్కకు రొట్టె వేశావో అది నేను ఒకటే అన్నారు సాయి. మరోసారి నానా అనే భక్తుడు పోళీలు తెచ్చి బాబా ముందుచ్చాడు. వాటిపై చేమలు ఎగలు మూగుతుండటంతో నానా వాటిని త్వరగా స్వీకరించని సాయిని తొందరపెట్టసాగాడు. నేను స్వీకరించాలి, నువ్వు తిను అన్నారు సాయి. బాబా మాటల్లోని అంతరార్థమేమిటో బాబా భక్తులైన మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఉదయం భిక్షా స్వీకరణ కార్యక్రమం ముగిశాక సాయి మధ్యాహ్న దినచర్యగా షిరిడిలో స్థిర నివాసులై ఉంటున్న దేవీదాసు, జానకీదాసు అనే సాధువులతో ఆధ్యాత్మిక గోష్ఠులు జరుపుతూ ఉండేవారు. మసీదు దారి వెంట వెళ్లేవారందరి యోగక్షేమాలు విచారిస్తూ తగిన సలహాలని సూచనలను ఇస్తూ ఉండేవారు. ఒక్కోసారి పక్కనున్న రహతా గ్రామానికి వెళ్లి బంతి, చామంతి, మల్లె మొదలైన పూల మొక్కలను తెచ్చి ఒక ఖాళీ స్థలంలో పాతి తానే తోటమాలిగా వాటిని పెంచేవారు. ఆ విధంగా 3 సంవత్సరాల సాయి కృషి వల్ల అక్కడ ఒక అందమైన పూల తోట లేచింది. దానినే లెండీ తోట అంటారు. ఇప్పటికి కూడా ఆయన బృందావనం లెండి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. నేటికీ షిరిడి వెళ్లిన సాయి భక్తులు దాన్ని తప్పక దర్శిస్తారు. పరిసరాల శుభ్రత, పర్యావరణ రక్షణ ఆవశ్యకతను ఎరిగిన కర్మయోగి సాయిబాబా. అందుకే ఓసారి పట్నాకర్ అనే భక్తుడు ధునులోని కట్టెల కోసం చెట్టు నుంచి ఒక పచ్చికొమ్మను విరుస్తుండగా, పచ్చికట్టెలను ఎప్పుడూ విరవరాదు అని వారించారు సాయి. ఒక్కొక్కసారి బాబా షిరిడీ పరిసరాల్లోని నీవుగాంలో త్రయంబక్ డెంగిలే ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి అలా తిరిగి మసీదుకు వచ్చేవారు బాబా. జన్మస్థలమైన పత్రి, తమ గురువుతో సంచరించిన సేలు, ఆజన్మవాసమైన షిరిడి, పూల మొక్కలను తెచ్చిన రహత, మిత్రుడు డెంగిలే గ్రామం నీమ్గాం, ఈ 5 గ్రామాలకు తప్ప సాయి తమ జీవితంలో మరే గ్రామానికి కాని ఏ ప్రాంతానికి కాని వెళ్లిన దాఖలాలు లేవు. పిల్లలంటే బాబాకి ప్రాణం, పిల్లలు దైవస్వరూపాలని ఆయన విశ్వాసం. షిరిడికి అంతగా యాత్రికుల రద్దీ లేని ప్రారంభ దినాల్లో బాబా ప్రతిరోజు సాయంత్రం కాసేపు పిల్లలతో కలిసి తాను ఒక పిల్లవాడైపోయి ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు నేను పిల్లాడినట, మీరు పెద్దవాళ్లట, నేను ఏడిస్తే మీరు ఊరుకోబెట్టాలట అని ఏడుస్తున్నట్టు నటిస్తూ కాసేపాకి మళ్లీ పెద్దగా నవ్వేసి వాళ్లను నవ్విస్తూ ఉండేవారు. ఇక బాబా రాత్రి దినచర్యకొద్దాం. రోజు రాత్రి సాయిబాబా మసీదులోనే ఉండేవారు. తొలి దినాల్లో ఆయన ఒంటరిగా పడుకునేవారు, కాని ఎక్కువగా నిద్రపోయేవారు కారు. ఒకవేళ ఎప్పుడైనా ఓ కొనుక్కు తీసినా మళ్లీ వెంటనే మేల్కొని ధును ముందే కూర్చుని తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు. సాయి ఉండే మసీదు వెనక భాగాన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రోజు రాత్రి ఆ స్కూల్లోనే పడుకునే శ్యామ రోజూ సాయినే గమనిస్తూ ఉండేవారు. అప్పటికింకా శ్యామకి బాబాకి పరిచయం లేదు. శ్యామ చెప్పిన దాని ప్రకారం సాయి రోజు రాత్రుళ్ళు ఇంగ్లీషు, హిందీ, అరబ్బీ ఈ భాషలే కాకుండా ఇంకా అనేక ఇతర భాషల్లో ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారట. అప్పుడప్పుడు భక్తి పారవశ్యంతో తత్వాలు గీతాలు ఆలపిస్తూ కాలికి గజ్జలు కట్టుకుని పరవశంతో చిందులు వేసేవారట బాబా. ఆ ప్రశాంత నిషీధ సమయంలో పిల్ల తెమెరలతో పాటు తమ చెవులకు సోకెడి ఆ కమ్మటి సాయి పాటలకి ప్రేపల్ల జనం శ్రీకృష్ణుడి వేణునాదానికి ఎలా మైమరిచేవారో షిరిడి ప్రజలు అలా స్తబ్దులైపోయేవారు. అలా కొన్నాళ్లు బాబా ఒంటరిగా నిద్రించాక మహల్సాపతి, ఆ పై తాత్య అనే మరో భక్తుడు వారికి తోడయ్యారు. వీళ్లు ముగ్గురు పశ్చిమోత్తర దక్షిణాలలో తలలుంచుకుని ముగ్గురి కాళ్లు కలిసేలా నిద్రించేవారట. ఒకరోజు నానాసాహెబ్ డెంగ్లే అనే భక్తుడు బాబా నిద్రించడానికి నాలుగు మూరల పొడవు, చానడు వెడల్పు మాత్రమే ఉండే చెక్కబల్లను దాన్ని సమర్పించాడు. బాబా దానిని నేలపై వేసుకుని పడుకోవడానికి బదులుగా పాతగుడ్డ పేలికలతో ఉయ్యాలలా కట్టి దానిపై భూమికి నాలుగైదు అడుగులు ఎత్తులో నాలుగు మూలలా నాలుగు వెలుగుతున్న దీపాలు ఉంచుకుని నిద్రించేవారు. బాబా అలా వింతగా విచిత్ర శయనం ఎలా చేసేవారో ఎవరికి తెలిసేది కాదు. ఆ వింతను చూడడానికి జనం గుంపులు గుంపులుగా రావడంతో బాబా విసిగిపోయి ఆ బల్లను విరిచేశారు. మహామహిమాన్విత చరిత్రుడు సాయిబాబా తమ మిడిమిడి జ్ఞానంతో, సేవాతత్పరత ఇసువంతైనా లేని స్వార్థంతో సాయిబాబా శక్తినే పరీక్షించాలనుకునే అజ్ఞానులకు కనువిప్పు తప్పదు. ప్రతిరోజు సాయంత్రం మసీదులో దీపాలు వెలిగించడానికి సాయి ఊళ్ళోకి వెళ్లి వ్యాపారస్తుల దగ్గర నూనె అడిగేవారు. దీపాలు జ్ఞానానికి ప్రతీకలని, అజ్ఞానమనే చీకటిని దీపమనే జ్ఞానకాంతితో తొలగించాలన్నది సాయి చేయం, దీపారాధనలోని ఆంతర్యం. రోజు ఇలా సాయి నూనె యాచించడాన్ని చూసి వ్యాపారస్తులు తమలో తాము ఏమనుకున్నారో తెలియదు కాని అందరూ కలిసి కూడబలుక్కుని ఒకరోజు ఇవాళ బాబాకి ఎవరూ చుక్క నూనె కూడా పోయొద్దు అని తీర్మానించుకున్నారు. ఎప్పటిలాగా సాయి దుకాణాలకు వెళ్లి తన తంబిరేలు డుక్కును జాచి రవ్వంత నూనె ఇవ్వమని అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. పైగా వెళ్ళిపోమని కసిరి తిట్టారు, కొడతామని కూడా బెదిరించారు. అందుకు సాయి ఏమీ బాధపడలేదు. వాళ్ల అజ్ఞానానికి నవ్వుకుని మసీదుకు వచ్చి కొంచెం నూనె జడ్డుతో ఉన్న తంబిరేలు డుక్కును చూసి అందులో మంచినీళ్లు పోసి వాటిని తమ నోటిలో పోసుకుని పుక్కిలించి తిరిగి అదే డుక్కులో ఉమ్మేసి ఆ నీటితో దీపాలు వెలిగించారు. అవి నూనె దీపాల కన్నా అధిక కాంతితో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ఈయన ఇవాళ దీపాలు ఎలా వెలిగిస్తాడో చూద్దామంటూ చాటుగా తొంగి చూస్తున్న వ్యాపారస్తులు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వారంతా బాబా మహిమ కచ్చిన ఉందారు. మమ్మల్ని మన్నించండి ప్రభు అంటూ పాదాక్రాంతులయ్యారు. అప్పుడు బాబా యాచకుల పట్ల దాతల ఆదర్శ ప్రవర్తన ఎలా ఉండాలన్నది ముచ్చాల్లాంటి మాటల్లో ఇలా ప్రవచించారు. నాయనలారా, ఏదో ఒక రుణం లేనిదే ఎవరూ ఎవరి దగ్గరికి రారు. కాబట్టి మీ వద్దకు వచ్చిన వారిని ఆదరించడం నేర్చుకోండి. వారికి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, కానీ ఉంచుకుని మాత్రం లేదని చెప్పకండి. కుక్కల వలె వారిపై పడి మొరక్కండి. ఈనాడు మీరిచ్చిందే రేపు మీకు దక్కేది అని హితవు చెప్పి వారిని ఆశీర్వదించి పంపారు. మరోసారి మనసారా సాయి సంకీర్తనం చేసి ముందుకు సాగుదాం. యోగిరాజ పరబ్రహ్మ పరమ పురుష సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాలక్రమేణా బాబా వేషంలో కొంత మార్పు వచ్చినా దినచర్య మాత్రం మారలేదు. తెల్లటి తలపాగా గడ్డం మొదలెట్టారు. ఆకుపచ్చని పొడవాటి రంగు వెలిసిన అంగీ బదులు తెల్లటి అంగీ, తెల్లటి ధోవతి వేసుకోవటం మొదలెట్టారు. బాబా షిరిడీలో నివాసం ఏర్పరచుకునే నాటికే తంబోలి అనే ఒక వైద్యుడు ఎంతో కాలం నుంచి ఆ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. రోగులకు తాయెత్తులిస్తూ మంత్రాలు వేస్తూ అధికంగా వాళ్ల దగ్గర డబ్బులు గుంజుతూ ఉండేవాడు. అతను కేవలం వైద్యుడే కాడు, పహిల్వాన్ కూడా. సాయిబాబా షిరిడీలో నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతనికి మహాకంటకంగా ఉంది. ఎలాంటి రోగాలనైనా గ్రహశాంతులనైనా ఒక్క పైసా ఖర్చు లేకుండా తన అద్వితీయ మహిమతో పోగొట్టగల బాబా ఉండగా ఇంకా తన దగ్గరికి ఎవరు వస్తారు? అన్నం హోటల్ ముందే ఉచితంగా భోజనం పెట్టే సత్రం కడితే ఎలా ఉంటుందో అలా తయారైంది తంబోలి పరిస్థితి. అంతకంతకు వాళ్లా వీళ్లా చెప్పుడు మాటల వల్ల తంబోలి బాబాపై విపరీతమైన కక్ష పెంచుకుని తగిన సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ఇంతలో తంబోలి దగ్గరికి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు వాడి బంధువులు. తంబోలి ఆ దయ్యం మొదలగొట్టడానికి ఎక్కువ మొత్తం డబ్బు అడగడంతో అంత ధనం ఇవ్వలేక వారు వెనుదిరిగి వెళ్లిపోతుంటే ఊరిలో ఎవరో బాబా ఉన్నారని వారి దగ్గరికి వెళ్లమని చెప్పారు. సాయి ఆ దయ్యం పట్టిన వాడిని కూర్చోబెట్టి కొబ్బరికాయ చుట్టూ తిప్పి దిష్టి తీసి వాడి చెవిలో ఏదో చెప్పి ఆ కాయను పగలగొట్టగానే తీసివేసినట్టుగా దయ్య ప్రభావం అతని నుంచి తొలగి ఆరోగ్యవంతుడై కూర్చున్నాడు. ఊళ్ళో అందరి నోట ఇదే మాట విన్న తంబూలి వర్గానికి ఇది మరింత కడుపుమంటైంది. బాబా పేడ ఎలాగైనా వదిలించుకోవాలని ఓ పథకం వేసి అతని వర్గం అంతా బాబా దగ్గరికి వచ్చారు. ఆ పథకం ప్రకారం తంబోలియే స్వయంగా దయ్యం పట్టినట్టు నటించి బాబా చెవిలో చెప్పబోయే ఆ మంత్రాన్ని గ్రహించడానికి నిర్ణయం జరిగింది. సరే, రంగం అంతా సిద్ధమైంది. తంబోలిని ఓ చోట కూర్చోబెట్టారు సాయి. పిచ్చివాళ్లు, బాబాకి తెలియదా వాళ్ల నాటకం? మనుష్యుల హృదయాల్లోనే కాదు, సృష్టిలోని సమస్తమైన పశు పక్షి క్రిమి కీటకాల మనోగత భావాలను ఇట్టే పసిగట్టగల సాయినాథునికి ఇటువంటి తమాషాలు లెక్కలోనివా. అందుకే ఆయన దయ్యాన్ని దింపడానికి భూతవైద్యుల పద్ధతినే ఉపయోగించారు. చెళ్లు చెళ్లున ఆ చంప ఈ చంప వాయించి వదిలిపెట్టారు. దాంతో తంబోలి ఆయన శిష్యులు ఆగ్రహోదగ్గురులయ్యారు. అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి. ఊళ్ళో ఆ ఇంటికి ఇంటికి బిచ్చం కోసం తిరిగే ఓ సాధారణ ఫకీరు తన మీద చేయి చేసుకోవటమా? హుంకరించాడు తంబోలి. దాందేముంది, ఒక్కొక్క దయ్యాన్ని ఒక విధంగా వదిలించాలి, మొత్తం మీద మీకు తగ్గిపోయింది కదా అన్నారు సాయి. అయినా తంబోలి అతని అనుచరగణం వదలలేదు. అతన్ని కొట్టే మొనగాడైతే కుస్తీ పట్టమన్నారు. ఓడిన వాళ్లు షిరిడి వదిలి వెళ్లిపోవాలన్నారు. ఇది అన్యాయం, ఘోరం అని మహాసాపతి వంటి మంచివాళ్లు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ ఊళ్ళో వైద్యం పేరుతో పేదల్ని దోచుకు తినే తంబోలి పహిల్వానికి సాధు మహారాజ్ సద్గురు సాయినాథునికి కుస్తీ జరిగి తీరాల్సిందేనన్నారు. మహల్సాపతి వంటి భక్తులందరూ అడ్డుపడగా వారిని వాయిస్తూ సాయినాథులు ఎటువంటి సుబోధ చేశారో వినండి. ధర్మరక్షణార్థం మనవంతు కర్తవ్యాన్ని చేయాలి, మానవ ప్రయత్నం ఉండాలి అనే గీతలోని శ్రీకృష్ణుడి రీతిగా సాయి మహల్సాపతి, పిరికివాడికి ఇహపర లోకాల్లో ఎక్కడా శాంతి ఉండదు. శాంతి అహింస చాలా అవసరం, కానీ పిరికితనం మాత్రం చాలా అసహ్యకరమైన విషయం. పెళ్లాం పిల్లలు ఆస్తి పాస్తి ఉన్న తంబులియే కుస్తీకి సిద్ధపడ్డప్పుడు ఏమీ లేని నేనెందుకు బాధపడాలయ్యా? ఎవరికోసం భయపడాలి? వాడి మాటలకు రోషపడి కుస్తీకి దిగుతున్నాను అనుకోకండి. ఇప్పుడు నేను ఈ కుస్తీకి ఒప్పుకోకపోయినా వాడు నా మీద విరుసుకు పడక మానడు, లేదా ఓటమును ఒప్పుకోమంటాడు. అకారణంగా ఓడిపోవడం కన్నా పురుష ప్రయత్నం చేయడం మంచిది కదా, మీరు తప్పుకోండి అంటూ తంబోలితో తలపడ్డారు సాయిబాబా. ఆ కుస్తీలో తంబోలియే గెలిచినట్టుగా నిర్ణయించబడ్డం, సాయి షిరిడి వదిలి వెళ్లాలని ప్రకటించబడ్డం జరగంగానే సాయి షిరిడి నుంచి నిష్క్రమణకు సిద్ధమయ్యారు. షిరిడి ప్రజలందరూ అలనాడు మధురకు వెళ్లడానికి పైనవైన కృష్ణుడి రథానికి అడ్డు వచ్చిన బృందావన పౌరుల్లాగా బాబాకు అడ్డుపడ్డారు. సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే అల్లా కృపకు పాత్రులం కావు, సత్యమే సాధువులకు సర్వస్వం. మాట ఇచ్చిన ప్రకారం గ్రామం వదలనివ్వండి, దయచేసి తప్పుకోండి అన్నారు సాయి. అయినా భక్తులు ఆయన వదలలేదు. చివరికి మహల్సాపతి మరికొందరు ముఖ్యులు ఆలోచించి షిరిడి గ్రామ సరిహద్దు ఆనుకుని ఉన్న లెండి కాలువ అవతల గట్టున బాబాకు నివాసం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దీనివల్ల బాబా పంతము, భక్తుల సాయి దర్శన అవకాశం రెండూ నెరవేరాయి. తంబోలి వర్గం మాత్రం మళ్లీ ఏదో సాకు చెప్పి బాబాను ఆ ప్రాంతాల నుంచి ఎలా తరివేద్దామా అని ఆలోచించి తంబోలితో సంప్రదించగా ఆయన దానికి అంగీకరించలేదు. క్రమక్రమంగా సాయి శక్తిని, జగత్కళ్యాణ రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తంబోలికి ఒక విషయం బోధపడింది. సాయికి కుస్తీ పట్లు బాగా తెలుసు, ఆయన మంచి నైపుణ్యం గల పహిల్వాని. అయినా ఆయన తన విద్యను పూర్తిగా ఎందుకు చూపలేదు? ఈ మీమాంసత్వంలో బయలుదేరింది. చివరికి తంబోలి ఓ నిర్ణయానికి రాగలిగాడు. మొత్తం మీద బాబా తాను పుట్టి పెరిగిన ఊరి నుంచి తనని వెళ్లగొట్టడం ఇష్టం లేకే అలా చేశాడు. తన స్థిర చరాస్తులన్నింటినీ అమ్మించేసి చివరికి తనను ఒక బికారిగా చేయడం కన్నా ఏ సంపద ఏ సంబంధమూ లేని బాబా తామే మరోదారు చూసుకుదలిచి ఉంటారు. గెలిచి పహిల్వాన్ అనిపించుకోవడం కన్నా ఓడి ఫకీరుగా మిగిలి బతకడమే గొప్పగా భావించిన బాబా తనకంటే ఎన్నో రెట్లు గొప్పవారు, ఉన్నతులు. తనది వైద్యం, ఆయనది సేవాపరత్వం. ఈ భావన మనసులోకి రాగానే తంబోలి బాబా వద్దకు పరిగెత్తుకెళ్లాడు. హే బాబా, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని మన్నించండి, దయచేసి గ్రామంలోకి మళ్లీ రండి అని అర్థించాడు. అందుకు తిరస్కరిస్తూ బాబా తంబోలితో, జరిగిందేదో జరిగిపోయింది, ఇందుకు నేనేమాత్రం చింతించడం లేదు, నీది వ్యాపారం, నాది కర్తవ్యం, నా వల్ల నీకు నష్టం, నీ మనస్సుకు కష్టం కలగడం నాకు ఇష్టం లేదు, అయినా పందెం నాకు పందెమే, నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, వెళ్లి నీ పని చూసుకో తంబోలి అని పంపారు. బాబా పట్టు విడవరని నిశ్చయమయ్యాక తంబోలి తనే ఊరు వదిలి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మి ఏ మక్కాకో పోదామనుకున్నాడు. అతను షిరిడి సరిహద్దులు దాటి ఇవలకు రాగానే జయజయధ్వానాల మధ్య మంగళతూర్యాల మధ్య బాబా యథావిధిగా ద్వారకామయిలో నివసించడానికి బయలుదేరారు. సాయికి శత్రువులపైనను కోపం లేదు. ఉచితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. నిజానికి తంబోలితో ఓటమి సాయి లేలే కానీ మరొకటి కాదు. అక్కడ తంబోలి కేవలం నిమిత్తమాత్రుడు. ఆ సంఘటన ద్వారా తన భక్తులకు సత్యసంధత, ధర్మరక్షణ కొరకు పోరాడే శూరగుణం వంటి సద్గుణాల్లోని ఔన్నత్యాన్ని తెలపటమే సాయి ఉద్దేశం. అది మొదలుకుని సాయిబాబా విరాగిగా ఉండసాగారు. అంగీధోవతులు మాని లంగోట బిగించుకుని పైన పొడుగాటి తెల్లని ముతక చొక్కా ధరించేవారు. దాన్ని కఫనీ అంటారు. తలకొక గుడ్డ కట్టుకుని దానిని వెనక నుంచి ఎడంవైపుకు పిడపలా చుట్టుకునేవారు. అది ఈనాడు మనం తరచూ పుస్తకాల్లోనూ క్యాలెండర్లోనూ చూసే రూపం. సాయిబాబా అనగానే ప్రతి భక్తుడికి జ్ఞాపకం వచ్చే రూపం అదే. ఆ వస్త్రధారణనే సాయి జీవితాంతం కొనసాగించారు. ప్రారంభంలో సాయిని దత్తాత్రేయ అవతారంగా మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని నిరూపించే సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి సాయి దర్బారు భక్తకోటితో కిటకిటలాడిపెడుతోంది. బాబా అమ్మా నొప్పి, అయ్యో నొప్పి అని వెలవెల్లాడుతూ ఉంటే దర్బారు వారు అందరినీ బయటికి పంపి దళసరి తెర కప్పి తప్పుకున్నారు. లోపల నుంచి ప్రసవవేదనలు వస్తున్నాయి. కాసేపు అయ్యాక ప్రసవవేదన ఆగి శిశు రోదన వినిపించింది. భక్తులు వెళ్లి చూతురు కదా, విచిత్రం. గద్దె మీద సాయి బదులు ఆరు భుజముల అవధూత, ముమ్మోములా మునిరాయుడైన దత్తాత్రేయుడు శిశురూపంలో దర్శనమిచ్చాడు. మరుక్షణం ఆ బాలుని స్థానంలో పూర్వప్రకారం సాయి ప్రత్యక్షమయ్యారు. అసలు ఈ దత్తాత్రేయుడెవరు ముందు తెలుసుకుని శ్రీ సాయిబాబా దత్తాత్రేయుడు నాలుగో అవతారం ఎలా అయ్యారో ఆ తర్వాత తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడు, సప్తమహర్షుల్లో ఒకరైన అత్రిమహాముని అర్ధాంగి అనసూయ, మహాపతివ్రత. కలహాల మారి నారదుడు ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఈ గంజలను ఉడకేసి పెట్టు తల్లి అంటూ ఓ గుప్పెడు గులకరాళ్లను ఆమెకిచ్చాడు. అలాగే నాయన అంటూ ఆమె ఆ రాళ్లను ఎసట్లో పోసి భర్తను స్మరిస్తూ ఉండిపోయింది. ఇంతలో మంచి ఘుమఘుమల సువాసనలతో ఆ గులకరాళ్లు గుగ్గిళ్లుగా మారిపోయాయి. మాతృప్రేమతో అనసూయ వడ్డించగా పుత్రవాత్సల్యంతో వాటిని భుజించి సంతృప్తిగా బొజ్జతడుముకుంటూ నేరుగా స్వర్గానికి వెళ్లి లక్ష్మీ పార్వతీ సరస్వతులకి ఈ విషయం తెలిపాడు నారదుడు. ఏమాత్రం నమసక్యంగా లేని ఆమె పాతివ్రత మహత్యాన్ని పరీక్షించడానికి సాక్షాత్తు త్రిమూర్తులనే పంపారు ఆ దేవేరులు. వారు నేరుగా అత్రిలేని సమయం చూసుకుని మానవ తాపస వేషాలలో ఆశ్రమానికి వచ్చారు. ఆమె వారిని ఆదరించి భోజనానికి ఆహ్వానించింది. తీరా అవకోశను వడ్డించబోయేంతలో, తల్లి మాకో వ్రత నియమం ఉంది, దాని ప్రకారం నీవు వివస్త్రవై వడ్డిస్తే కాని మేము ఔపోసన పట్టం అన్నారు. ఆహా, ఏమి నియమం ఇది, వివస్త్రగా వడ్డించటమా అని అనసూయ క్షణం యోచించి, సరే నాయన అంటూ భర్తను స్మరించి రవంత జలాన్ని వారిపై చల్లగానే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు శిశువులుగా మారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రమావాణి గౌరీరు బిరబిరా పరుగున వచ్చి ఉయ్యాలలో శిశువులుగా పడి ఉన్న తమ భర్తలను చూసి దుఃఖించారు. తమకు ప్రతిభిక్ష పెట్టమని అనసూయను అర్థించారు. ఆమె తిరిగి వారిని త్రిమూర్తులను చేసింది. అనసూయను సెలవడికి ఆ ముగ్గురు దంపతులు స్వర్గానికి వెళ్ళిపోయారు. అది అనసూయ ప్రతివ్రత మహత్యం. ఒకప్పుడు కౌశికుడు మాండవ్య మహర్షి చేత శాపగ్రస్తుడై సూర్యోదయాన మరణించనుండగా కౌశికుని భార్య సుమతి సూర్యోదయం కాకుండా శాపం పెట్టింది. ఎంతసేపటికి సూర్యోదయం కాకపోయేటప్పటికీ ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు అనసూయ ఆమె వద్దకు వెళ్లి, సూర్యోదయం కాని, నీ పసుపు కుంకుమలకు నేను హామీ అని చెప్పగా సుమతి తన శాపాన్ని విరమించుకుంది. సూర్యోదయం కావడం, కౌశికుడు మరణించడం వెనువెంటనే జరిగాయి. అప్పుడు అనసూయ మంత్రజలాన్ని చల్లి అతన్ని బతికించింది. ఆ అద్భుత చర్యకు ఆమె పాతివృత్యానికి మెచ్చి త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులను ఏదైనా వరం కోరుకోమనగా, మీ త్రిమూర్తుల ముగ్గురు అంశలతో నిండిన బిడ్డ మాకు కావాలి అని కోరుకున్నారు. వారి కోరికకు త్రిమూర్తులు ఎంతో సంతసించి తథాస్తు అన్నారు. తత్ఫలితంగా త్రిమూర్త్యాంశాలతో శ్రీ దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. శ్రీ హరిహర ప్రభావం వల్ల శివబ్రహ్మాదులను కూడా తనలో కలుపుకుని అత్రి అనసూయాదుల ప్రీత్యర్థం, లోక సంరక్షణార్థం చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు, షడ్భుజుడు, త్రివదనుడు అయిన బాలుడిగా అనసూయ గర్భాన అవతరించాడు. ఆ బాలుడే అత్రిమహాముని సంతానం కనుక ఆత్రేయుడని, వరదత్తుడని, వెరసి దత్తాత్రేయుడు అని పిలువబడేవాడు. బాల్యం నుంచి దత్తాత్రేయుడు ఎన్నో లీలలను చూపేవాడు. ఆ పరిసరాలలోని యోగులు, ఋషులు, తపస్సులు ఆ లీలలను చూసి ఆశ్చర్యపోయేవారు. త్రిమూర్తి అంశాలతో పుట్టిన ఈ దత్తుడు సామాన్యుడు కాడని అతన్ని ఆరాధించేవారు. చివరికి అందరూ ఆయన శిష్యులుగా మారిపోయేవారు. సాయి తన 16వ ఏట షిరిడీ వేప చెట్టు కింద ప్రత్యక్షమై లీలలు చూపినట్టే దత్తాత్రేయుడు 16వ ఏట ఒక మర్రి చెట్టు మూలం వద్ద కూర్చునుండగా 80 ఏళ్ల పైబడ్డ మునీశ్వరుడు ఆయన వద్దకు వచ్చి తత్వోపదేశం చేయమని ప్రాధేయపడ్డాడు. అయితే దత్తుడు మాత్రం మౌనంగా ఉండేవాడు. శిష్యుల అనుమానాలన్నీ వాటంతటవే క్రమంగా తీరిపోయేవాడు. రోజురోజుకు తన భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారిని పరీక్షింపదలిచిన దత్తాత్రేయుడు ఒక జలాశయంలోకి దిగి జలస్తంభన విద్యతో 100 సంవత్సరాలకు పైగా అలాగే ఉండిపోయాడట. ఎన్ని సంవత్సరాలకి గురువుగారి జాడ లేకపోవడంతో కొందరు శిష్యులు ఈయన బయటికి వచ్చేటప్పటికీ, మనకు ఉపదేశం ఇచ్చేటప్పటికీ అని వెళ్లిపోయారు. ఓపిక గలవాడు మాత్రం ఇంకా మిగిలారు. ఉన్నట్టుండి ఓ రోజు జలాశయం నుంచి దత్తాత్రేయుడు బయటికి వచ్చాడు. కాని విచిత్రం, ఏ శిష్యుడు తమ సద్గురువు ఇలా ఉంటాడని ఆశించడు, ఆ రీతిగా ఒక చేతిలో మధ్యపాత్ర, ఒళ్ళో అర్ధనగ్నంగా ఉన్న పడుచు పిల్లలు, ఆ రూపంలో గురువు దత్తాత్రేయుడిని చూడగానే ఒక వర్గం ఆయన్ని చేదరించుకుని, ఈ ప్రశ్నుడా మాకు గురువు, తానే అన్ని విధాలా చెడ్డవాడు, మనకు తత్వాన్ని తెలుపుతాడు అని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఓర్పు గురి ఉన్నవాళ్లు మాత్రమే ఆయన వెంట ఉండగలిగారు. ఆ శిష్యగణాన్ని తీసుకుని దత్తాత్రేయుడు తల్లి అనసూయ వద్దకు పోయి, అమ్మా, నేను సహ్యాద్రికి తపోనిమిత్తమైపోతున్నాను, నాకు సెలవిప్పించండి అని అడిగాడు. మాతృప్రేమతో మొదట కాదన్నా అనసూయ ఆ పెదప తన ఆశీర్వదించి పంపింది. అనంతర కాలంలో దత్తాత్రేయుల వారు యదురాజునకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కార్తవీర్యార్జునునకు, పరశురామునికి, ఇలా ఒకరికేమిటి ఎందరెందరో మహాపురుషులకు జ్ఞానోపదేశం చేశారు. మరెందరికో ఆయురారోగ్య రూపగుణ సౌశీల్య జ్ఞాన వైరాగ్య మోక్షాలను ప్రసాదించారు. జంభాసుర సంహారంలో ఇంద్రునికి దన్నుగా నిలిచారు. దత్తాత్రేయుడు కరస్పర్శించి ఒట్టిపోయిన ఆవులు చేపేవట, వంచలు సంతానవంతులయ్యేవారట, మూర్ఖులు మేధావులయ్యేవారు, దరిద్రులు ధనికులు, ధనికులు రారాజులు అయ్యారు. ఆయన లీలలు ఎన్ని చెప్పినా తరగని. ఓసారి దత్తాత్రేయుడు కేవలం అంగవస్త్రధారి 4 నల్లకుక్కలను వెంట వేసుకు తిరుగుతుండగా వేద పండితులకు ఆయనకు జరిగిన వాగ్వివాదంలో తనకు వేదం వినే అర్హత లేదన్న ఆ పండితులతో, వేదం మీకే కాదురా, నా కుక్కలకు కూడా వచ్చు, ఇది చదవండిరా అనగానే ఆ 4 కుక్కలు 4 వేదాలను అక్షరం పొల్లుబోకుండా వల్లించడం చూసి నోళ్లు వెళ్లబెట్టిన ఆ వేద పండితులు ఆయన్ని సాక్షాత్తు దత్తాత్రేయునుగా గుర్తించి సాష్టాంగపడ్డారు. ఇంతేకాదు, ఆయన శరీరమీ పరమ విచిత్రంగా ఉండేవి. ఒక్కోసారి ఆయన ఉన్మాదిలా, వ్యసనపరుడిగా తనను చూసి భక్తులు అసహించుకునేట్టు ఉండేవారు. అదంతా ఆయన పరీక్ష. దానిలో నెగ్గితేనే భక్తులకు ఆయన పలుకుతాడు. శిష్యుల ఓపికను పరీక్షించి మరీ అనుగ్రహిస్తారు. ఆ దత్తాత్రేయుడు వలె బాబాచర్యులు ఇంతగా ఉండేవి. బాబా కూడా పక్కన నల్లని కుక్కలతో పలుమార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఎటువంటి గ్రహదోషాలైనా, భూతప్రేత పిశాచాది పీడలైనా దత్తాత్రేయుడి పేరు చెప్తే పారిపోయేవి. అటువంటి దత్తాత్రేయుల వారి 2వ అవతారమే శ్రీపాద వల్లభావతారం. దత్తాత్రేయుల వారి 2వ అవతారమైన శ్రీపాద వల్లభావతారాన్ని పొందగలిగిన ఘనత మన ఆంధ్రదేశానికి దక్కింది. ఆంధ్రదేశంలోని పీఠికాపురం అంటే నేటి పిఠాపురంలో 14వ శతాబ్దంలో సుమతి రాజశర్మాను దంపతులకు శ్రీ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభునుగా జన్మించి అనేక లీలలను చూపి భక్తులను తరింపజేశారు. ఆపై 15వ శతాబ్దంలో దత్తాత్రేయుడు తన 3వ అవతారం నృసింహ సరస్వతిగా కరంజపురమందు ఒక పుణ్యదంపతులకు జన్మించి ఆజన్మ బ్రహ్మచారి అయి దేశాటన చేసి భక్తాభీష్ట వరప్రసాది అయి కృష్ణానదీ తీరంలోని తన స్వస్థలానికి వెళ్తున్నానని చెప్పి ఆ నదిలో స్నానమాచరిస్తూ అదృశ్యులయ్యారు. ఆ పిదప 18వ-19వ శతాబ్ద ప్రాంతంలో దత్తాత్రేయుడు తన 4వ అవతారంగా మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజ్, షిరిడీ సాయిబాబాగా కొంచెం అటు ఇటుగా ఒకే కాలంలో 3గా అవతరించారు. మాణిక్య ప్రభు తమ లీలను ప్రదర్శించిన స్థలం మాణిక్య నగరం. ఇది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల కూడలి స్థానంలో ఉంది. ఈయన యోగిలా కాకుండా మహారాజు వలే వస్త్రధారణ చేసి శాసించినట్లు ప్రవర్తించడం వల్ల మాణిక్య ప్రభు అని పేరొచ్చింది.